సందేశమే ఆదేశం. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
త్రేతాయుగం అయిపోయింది. రెండవ పురాణ పురుషోత్తముడున్నాడు, ఆయన శ్రీకృష్ణుడు. బాలకృష్ణుడుగా ఒక మాధుర్యాన్ని, ప్రౌఢకృష్ణుడుగా ఒక రాసిక్యాన్ని, ఒక లాలిత్యాన్ని, ఒక మార్ధవాన్ని, అలాగే చివరలో ఒక యోగేశ్వర కృష్ణుడుగా యోగశాస్త్రాన్ని ఒక జ్ఞానబోధగా అనుగ్రహించినటువంటి యోగీశ్వరుడుగా అనేక దశలని శ్రీకృష్ణుడి యొక్క జీవితం మనకు పరిచయం చేస్తుంది. ఈ పరిచయంలో లీలాశుకుడు అంటాడు శ్రీకృష్ణ కర్ణామృతంలో, శ్రీకృష్ణుడు అసలు వృద్ధాప్యం ఆయన దగ్గరకు రాదా? ఈ వేణుగానాన్ని నేను ఎన్నిసార్లు వినను, ఎప్పుడు విన్నా మళ్లీ వినాలని అనిపిస్తుందే. ఈ శ్రీకృష్ణుడి యొక్క దివ్య లావణ్య రేఖావిలాసితమైనటువంటి ఈ దివ్యమంగళ విగ్రహాన్ని నేను దర్శించి దర్శించి ఆనందానుభూతిని ఎంతగా నేను లోపల పెట్టుకోగలుగుతాను. అవునులే, నీవు మహానంద సర్వస్వానివి గదా అంటాడు. జిహానం జిహానం సుజానేన మౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్నమస్తాత్. రామకృష్ణులు ఇద్దరి మధ్య సందేశం ఇవ్వటంలో కొద్దిగా తేడా ఉంది. రాముడు తన జీవన విధానం ద్వారా సందేశం ఇచ్చాడు. మానవుడు ఎలా జీవించాలి అంటే రాముడు ఎలా జీవించాడో తెలుసుకుంటే మనం ఎవరిని కన్సల్ట్ చేయక్కర్లే. కృష్ణుడు మాత్రం అట్లా చేయలే. ఆయన కొన్ని హెచ్చరికలు చేశాడు. ఎందుకని అంటే రామావతారంలో రాముణ్ణి తన చుట్టూ ఉన్నటువంటి వారంతా నువ్వు దేవుడివి అంటే, కాదు కాదు, నేను దశరథనందనుణ్ణి, రఘురాముణ్ణి మాత్రమే, నేను రఘురాజుని మాత్రమే, మానవుడుగా ఉండటానికే ఇష్టపడి వచ్చానన్నాడు. ఇది మాయామానుష వేషం, మాయకు లోబడిన వేషం, మాయను ఎదిరించని వేషం, మాయను అంగీకరించినటువంటి వేషం, విధిని అంగీకరించిన వేషం. కాని కృష్ణుడు అట్లా కాదు. నిజానికి కృష్ణుణ్ణి దేవుడన్న వాళ్లు చాలా తక్కువ మంది. పట్టుమని 10 మంది పేర్లు చెప్పచ్చు. పంచపాండవులు, కుంతి, ద్రౌపది, విదురుడు, అక్రూరుడు, భీష్ముడు, తదాదిగా కలిగిన ఇంకో 10 మంది అనుకుందాం. మిగిలిన వాళ్లంతా ఆయన కులంచేత, గుణంచేత, రూపంచేత, భావనచేత, చేష్టచేత, దృష్టిచేత, సర్వసమర్థత చేత, అనేకమైనటువంటి కారణాల వలన శ్రీకృష్ణుణ్ణి నిందించిన వారు ఎక్కువ, కీర్తించిన వారు తక్కువ. కనుక ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా ఒకరిని ఎన్నుకుని వీడంతటి వాడు లేడు అని గనక మీరు నిర్ణయిస్తే ఆ ఒక్కడు నేనే అన్నాడు. కోటి మంది భక్తులు గనక వస్తే అందులో ఏ ఒక్కడో నన్ను కోరి గనక వస్తే ఆ ఒక్కడిని కూడా నేనే, కనుక నాకు వాడికి తేడా లేదు. అలాగే పక్షులలో ఉత్తమోత్తమమైనటువంటి గగన గగనాంతర విహారం చేసేటువంటి గరుడ పక్షిని నేనే, మాసములలో మార్గశీర్షాన్ని నేనే. అక్కడ కూర్చోబెట్టాడు పరమాత్మ వేళ. మార్గశిరమాసం అంటే మార్గశీర్షం అన్నమాట. మార్గములలో ఉత్తమ మార్గం ఏది? జ్ఞాన మార్గం. కనుకనే నేను భగవద్గీతని చెప్పానన్నాడు. అలాగే వేదాలలో మొట్టమొదటి ప్రప్రథమ అగ్రతాంబూలాన్ని అందుకున్నటువంటి గానస్వరూపమైనటువంటి సామవేదాన్ని నేనే, పాటను నేనే, గానము నేనే, గతిని నేనే, గమకాన్ని నేనే, త్రయాణాం బంధానాం అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. కనుక ఈ ఉన్నదంతా ఏది కనిపిస్తున్నదో ఉత్కృష్టమైనదంతా నేనే. ఈ ఉత్కృష్టం కానిదంటూ ఒకటి ఉన్నదా అంటే, ఒకటంటూ ఉంటే దానిని నడిపించటానికి వచ్చిన పరమాత్మను నేనే. కనుక అనన్యాశ్చింతయంతో మా సమస్త భావనలు వదిలిపెట్టేసేయి నాకు శరణాగతిగా. ఒక్క భగవంతుడు మాత్రమే ఈ మాట అనగలడు. అలాగే మన్మనామవమద్భక్తో మజ్జాజీనాం నమస్కురు. నీవు ఎవరికైనా నమస్కరించాలి అంటే నన్నే ఆశ్రయించు, నాతోనే ఉండు. నాకు నమస్కరిస్తూ నాతో ఉన్నట్లయితే నా యందున్నటువంటి శక్తిని యందు ప్రవహించి, ప్రవేశించి, ఆవహించి, ఆవరించి నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తుంది. కనుక నీవు ఎవరితో ఉండాలి? నాతో ఉండాలి. భగవద్గీతలో కూడా అనేకమైన కర్మభక్తి జ్ఞానయోగ మార్గాలన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికో చిన్న మీమాంస ఏర్పడినప్పుడు అడిగాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, భగవద్గీత వినా యుద్ధం చెయ్యనా అన్నాడు. ఆయన ఏమనాలి, భగవద్గీత వినమనన్నా అనాలి, యుద్ధం చెయ్యనన్నా అనాలి, రెండూ అనలేదు ఆయన. యోగిర్భవతి అర్జున, నువ్వు యోగివికా అన్నాడు. యోగివికా అంటే మీసాలు గడ్డాలు పెంచుకుని కాషాయం గట్టడం కాదు. యోగి కావటము అంటే పరమాత్మ భావనతో లీనమై లయాత్మకమై ఉండటమే యోగము. యోగించటం అచ్చ తెలుగులో కూడి ఉండటం. దేనితో కూడి ఉండాలి? పరమాత్మతో కూడి ఉండాలి. స్వామి అన్నమాట, ప్రాపంచికంగా కూడి ఉన్నాను కూడి ఉన్నాను కూడి ఉన్నానని అనుకునేవన్నీ ఒక రోజున ఊడిపోయేవే బంగారు. నాతో కూడి ఉన్నట్లయితే నేను ఎంత నిశ్చలుణ్ణో, ఎంత నిరామయుణ్ణో, ఎంత నిరంజనుణ్ణో, ఎంత నికేతనుణ్ణో నీవు కూడా అట్టివాడి అవుతావు. కనుక సత్యసాయి భగవానుడి యొక్క సందేశము కృష్ణ సందేశం కంటే భిన్నం కాదు. సత్యసాయి భగవానుడి యొక్క సందేశం రామ సందేశం కంటే భిన్నం కాదు. సత్యసాయి భగవానుడి యొక్క సందేశం వేద సందేశం కంటే భిన్నం కాదు. ఉపనిషత్తుల కంటే భిన్నం కాదు. కనుకనే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ప్రస్థానత్రయాలు, అలాగే ఈ సర్వప్రాకృతమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ దివ్య లీలా వైభవమంతా కలిసినట్లయితే సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే. ఆ బ్రహ్మము ఒక్కటై ఉన్నది గనక, ఆ బ్రహ్మోపాసన గనక నువ్వు చేసినట్లయితే ప్రాపంచికమైనటువంటి భావన నుంచి, భ్రమ నుంచి నీవు బయటపడతావు. ఈ భ్రమ నుంచి బయటపడితే బ్రహ్మత్వాన్ని నువ్వు పొందగలుగుతావు. కనపడుతున్న, చలిస్తున్న, కదలుతున్న, మారుతున్న, రూపాంతరీకరణం చెందుతున్నటువంటి ఈ అనేకానేకమైన వస్తువులన్నింటినీ సత్యము అని నీవు ఎట్లా అంగీకరిస్తావు? నీ దేహాన్నే తీసుకో. నీ తల్లి గర్భంలో ఒక చిన్న అండంగా పిండంగా ఉన్న నీవు శిశువుగా ఒక ఆకృతిని సంతరించుకున్న తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చి బాల్యాన్ని, కౌమారాన్ని, యవ్వనాన్ని అనుభవిస్తున్నటువంటి వేళ ఒక్కసారి తిరిగి వెనక్కి చూసుకున్నట్లయితే నీ రూపమే నీ దగ్గర లేదు. నీవు చిన్నప్పుడున్నట్లు ఇప్పుడున్నావా? లేదే. నీకు తెలియకుండానే, నీకు చెప్పకుండానే నీ శరీర ధర్మము, శరీరము యొక్క ఆకృతి, శరీరము యొక్క రూపము, శరీర లావణ్యము ఎన్ని విధాలుగా రూపాంతరీకరణం జరిగి 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 మారి 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 ఏదో ఒక రోజున మార్పే ఎరగనటువంటి ఒక మరణ అవస్థకి చేరుకుంటున్నప్పుడు ఈ దేహాన్ని సత్యమని, నిత్యమని, శాశ్వతమని, నవ్య భవ్య దివ్యమని ఎట్లా అనుకోగలుగుతున్నావు? కానీ దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహిని రామయుండు గణుతింపగా దేహీయ దేవదేవుడవు. ఎవరయ్యా ఆ దేవుడు? ఎక్కడున్నాడు అంటే బయట లేడు, నీ ఎందున్నాడు. నీ ఎందున్నటువంటి పరమాత్మను నీవు కనుక్కోటానికి ఎందుకు కష్టపడుతున్నావు? అక్కడికెళ్తున్నావు, ఇక్కడికెళ్తున్నావు, వాడు దేవుడు అంటున్నావు కాదంటున్నావు, కొన్నాళ్ళు అవుననుకున్నావు, పని అయినప్పుడు అయిందనుకున్నావు, కానప్పుడు కాదనుకున్నావు. కానీ చివరికి అసలు భగవంతుడు ఎక్కడా అని ప్రశ్న వేసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి పరమాత్మను నీవు దర్శనం గనక చేసుకోకపోయినట్లయితే 84 లక్షల జీవరాశి చక్రంలో నుంచి బయటపడి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే, అనేక జన్మల చిట్ట చివర ఈ నరజన్మ మనకు ఏర్పడింది. ఈ నరజన్మ ఏర్పడినప్పుడు కూడా మాధవత్వాన్ని గనక నీవు అనుభవించలేకపోయినట్లయితే ప్రయోజనమేమున్నది ఈ జన్మకి అని సత్యసాయి భగవానుడి యొక్క సందేశము అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ హరయ నారాయణాన్వేషితము. దేనికొచ్చింది ఈ జన్మ? విచారణ చేసుకున్నట్లయితే దేహం ఉండదు, మరి కోహం నేనెవరు తెలియదు, తెలుసుకోగా తెలుసుకోగా నాహం దేహము నేను కాదు, మరి చివరికేమిటయ్యా? సోహం. అది దేహం, కోహం, నాహం, సోహం, ఈ నాలుగు మార్గాలని సత్యసాయి భగవానుడు మనకి ఉపాసనా మార్గంగా చెప్పి చెప్పకుండా చెప్పారు. మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ కనపడుతున్న నేను, ఈ పలుకుతున్న నేను, ఈ తిరుగుతున్న నేను, ఈ కదలుతున్న నేను, ఈ అంటున్న నేను, ఈ వింటున్న నేను, ఈ కంటున్న నేను, ఎవరన్నా ప్రశ్న వేసుకున్నప్పుడు ఇదంతా మేనుకు లోబడిన ఆలోచనే. మేను అంటే దేహం. సరే ఇది కాదు అనుకున్నప్పుడు, మరి నేనెవరు అన్న ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ నేనెవరు హూయామయ్య అని భగవాన్ రమణ మహర్షి ఎట్లాగైతే ప్రశ్నించుకోమన్నారో తాత్విక దివ్య జీవన విధానంలో ఆనందాన్ని అనుభవాన్ని సమాధానాన్ని ఆ ప్రశ్నలో నుంచి పొందమని అన్నారో అలాగే స్వామి కూడా కోహం నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను కుత ఆయాత అన్నారు శంకర భగవత్పాదులు నేనెక్కడి నుంచి వచ్చాను అంటే మనం చెబుతాం మనం పుట్టిన ఊరు చెబుతాం పుట్టిన తేదీ చెబుతాం సమయం చెబుతాం నిజమేనా ప్రశ్న వేసుకున్నట్లయితే ఏమో అవి చారిత్రక అంశాలు కావచ్చు అది నా బయోడేటా కావచ్చు నా ఉద్యోగానికి అవసరం కావచ్చునేమో కాని ఆత్మవిద్యా విశారదత్వాన్ని పొందటానికి గాని ఆత్మవిద్యా విలాసాన్ని అనుభవించటానికి గాని ఆత్మవిద్యను ఎరుగటానికి కాని ఎరుక తానుగా రూపాంతరీకరణం చెందటానికి కాని ఈ లెక్కలు ఏమీ అక్కరకు రావు మరి ఏమొస్తాయి విచారణా మార్గంలో ప్రాణాయామం ద్వారా యోగం ద్వారా శాస్త్రాధ్యయనం ద్వారా అనేకమైనటువంటి పాతంజలిక యోగ శాస్త్రాల ద్వారా చిట్ట చివరికి ఒక సమాధానం స్పర్శారేఖగా తెలిసి తెలియనట్లుగా అర్థమై కానట్లుగా తెలుస్తుంది నేను సోహం సోహం అంటే నేను కూడి ఉన్నాను సా హంస సోహం హంస అంటే లోపల వెలుగుతున్నటువంటి ప్రాణైకమైనటువంటి ఒక చైతన్య ప్రవాహం ఆ చైతన్య ప్రవాహం ఎక్కడ ఉన్నది సర్వాంగీణమైనటువంటి దేహంలో యోగశాస్త్రం ప్రకారం 272,000 నాడులున్నాయి ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం 72,000 నాడులే ఉన్నాయి ఎన్ని వేల నాడులుండనివ్వండి వాని ఎందు ఏం ప్రవహిస్తున్నాయంటే రక్తం ప్రవహిస్తున్నది మరి మిగతా శరీరం అంతా ఎట్లా నడుస్తున్నదంటే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాల ఈ ఆరింటి ద్వారా వాయువు కదులుతున్నది ఇందాక మనం వేదంలో చదువుకున్నాం మూలాధారంలో నువ్వు సంస్థితమై ఉన్నావు ఎప్పుడూ అక్కడే ఉంటావు ఎవరు గణపతి ఆ గమ్ అనబడేటువంటి బీజాక్షరం నుంచి సహస్రారమైనటువంటి గా అంటే జ్ఞానం ఈ గమ్ వెళ్లి ఆ గాని కలిస్తే అది గంగ గంగ ఎక్కడ ఉన్నది కాశీయందు నదీ రూపంలో ప్రవహిస్తున్నది గాని అది మనయందే ఇడ పింగళ అనబడేటువంటి రెండు నాడులు దాని మధ్య తామరతూడులో ఉన్న సన్నని దారము వలె సుషుమ్న ఈ మూడు కలిపి మనయందే ప్రవహిస్తూ ఉన్నాయి గనక అరయ నారాయణాన్వేషితమ్ము ఆ నారాయణుణ్ణి సోహం 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 నేనెవరు నుంచి నేను అదే నేను అదే దానితో కూడి ఉన్నాను ఈ సోహం అంటే సహం కదా సహంని తిప్పి చదివితే దాని పేరు హంస అందుకనే మానవుడి యొక్క ప్రాణ ఆయామమంతా ప్రాణము యొక్క కదలిక మెదలికంతా కూడా హంసగీతం దానినే హంసగీత అన్నారు ఈ హంసగీతం ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా 21,600 సార్లు మన ఎందున్నది గనక ఈ ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మధ్య ఏదైతే ఒక విరామ సమయం ఉన్నదో ఆ విరామ సమయాన్ని గనక మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లినట్లయితే చిట్ట చివరికి మోక్షస్థాయికి వెళుతుందని యోగశాస్త్రం చెప్తున్నది అందుకనే స్వామి ఈ నాలుగింటిని కూడా మీరు సాధనా మార్గంలో వినియోగించుకోండి ఏది దేహం కోహం నాహం సోహం మరి ఈ సోహం దేని మీద విచారణ చేయాలి ఉపదేశ మార్గం గనక మనం కాసేపు మాట్లాడుకున్నట్లయితే మామూలుగా చాలా మంది చెప్పినటువంటిది ఆజ్ఞాచక్రం మీద అంటే మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో రెండు కనుబొమల మధ్య గనక తీవ్ర ధ్యానం గనక చేసుకున్నట్లయితే నీ స్వస్వరూపం నీ కనిపించాలి ధ్యానంలో రాముడో కృష్ణుడో కనిపిస్తే ప్రయోజనం లేదు నీ యొక్క స్వస్వరూపం తేజోరూపం నీకు బిందువుగా కనిపించాలి అందుకనే శంకర భగవత్పాదుల యోగతారావళిలో త్రికూటనాముని స్థిమితే అంతరంగే అన్నారు అంతరంగంలో త్రికూటం అంటే అది ఆ త్రికూట స్థానంలో ఎక్కడైతే నీవు ధ్యానించి ఉన్నావో నీకు స్వస్వరూపానుసంధానం జరుగుతుంది అంతేకాదు భగవాన్ రమణ మహర్షి దానిని తర్వాత సత్యసాయి భగవానులు కూడా ఉపదేశ మార్గంలో ఈ సందేశానికంటే ముందు చెప్పారు ఏమనంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి పృథివిష మనసాస్వం చిన్వతా మజ్జతావా పవన చరణరోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం నీలో ఉన్న ఆత్మని నీవే గమనించుకుంటూ ఉండు ఎక్కడ ధ్యానించుకోవాలి ఎక్కడ ఏకాగ్ర చిత్తంతో ఉండాలి చిత్తైకాగ్ర స్థితిలో యోగాలన్నింటినీ కూడా మనకు కలిగేటువంటి వృత్తులన్నింటినీ కూడా అంటే దేహ వృత్తులు మనోవృత్తులు వీటన్నింటినీ నిరోధించేటువంటి స్థానం ఏదంటే ఎడమవైపున ఉన్నటువంటి మాంసఖండర యుక్తమైనటువంటి ఈ గుండె నుంచి 1.5 అంగుళాల దూరంలో కుడిరొమ్మున ఏదైతే హృద్గుహగా వెలుగొందుతూ ఉన్నదో దానిలో నేను నేను నేనని ప్రకాశమానమవుతున్న ఆ ఆత్మను నేను అన్న భావనలో ఉండగలిగినట్లయితే నీవు ఆత్మవే. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య సంబోధనంతా కూడా దివ్యాత్మస్వరూపులారా ప్రేమాత్మస్వరూపులారా, ఇది సత్యసాయి భగవాను యొక్క సందేశాత్మకమైనటువంటి ఒక భావనకి ఇది పూర్వరంగం. ఇంత తెలిస్తే తప్ప స్వామి చెప్పిన మాటలు మనకి అర్థం కావు. ఎందుకనంటే మహాత్ములు మంత్రాలని మాటలుగా మార్చేస్తారు. కవి, పండితుడు, గాయకుడు వీళ్ళంతా మాటలను మంత్రాలుగా చేసుకుంటారు, అంతే తేడా. కనుక స్వామి అధునాతన కాలంలో సమకాలీన ప్రపంచం అర్థం చేసుకోగలిగినటువంటి మృదు మధురమైన సరళమైన అచ్చమైనటువంటి తేట తెలుగు మాటలలో భారతీయ అధ్యాత్మని ఆవిష్కరించారు. స్వామి కంటే ముందొచ్చిన ఏ అవతారం కూడా భారతీయ సాహిత్యాన్ని స్వయంగా లిఖించినటువంటి రచించినటువంటి సన్నివేశం లేదు. రాముడు గురించి వాల్మీకి రాశాడు, కృష్ణుడు గురించి వేదవ్యాసుల వారు రాశారు, సత్యసాయి భగవానుడు ఇటు రామకథారస వాహిని అటు భాగవత వాహిని ఇటు ఉపనిషద్ వాహిని అటు జ్ఞానవాహిని ధ్యానవాహిని వారు రాయనటువంటి వాహిని లేదు. అంతా వాహిని స్వరూపంగా కదిలేటువంటి చలచలితమైనటువంటి చైతన్య స్థావరంగా చైతన్య ప్రవాహంగా ఒక మహానది వలె ఈ ప్రపంచాన్ని సుక్షేత్రం చేశారు, దీనిని తడిమారు, దీనిని తడిపారు. అటువంటి స్వామి ఎటువంటి సందేశాన్ని ఇచ్చి ఉంటారు? అనేకం ఇచ్చారు, అనేక మాటలున్నాయి. అందులో స్వామిని ఒకసారి మాట అడిగారు, స్వామి బ్రహ్మ పదార్థము బ్రహ్మ పదార్థం అంటారే అంటే ఏమిటి అని అడిగాడు ఒక ఆయన. బ్రహ్మసూత్రాలలో ఒక భాష్యం ఉంది, సూత్రం ఉంది, దానికి భాష్య రూపాన్ని స్వామి చెప్తూ, దేనిని ఈ కనులు చూడలేవో కాని దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మ పదార్థము అన్నారు. ఈ దేహం మాట్లాడలేదు, ఇది ఒట్టి కట్టే, ఇదిగో ఈ మైక్ లాంటిది, నేను మాట్లాడితే ఈ మైక్ కన్వే చేస్తుంది. మరి ఈ దేహం మాట్లాడాలంటే ఎవరు ఉండాలి? మన వెనక ఎవరో ఉన్నారన్నమాట, అది బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థంలో నుంచి వ్యక్తమైనటువంటి ఈ దేహం తనకున్నటువంటి ఒక పరికరాన్ని ఆధారం చేసుకుని తన వాక్కుని ప్రపంచానికి యాంప్లిఫై చేస్తున్నది. ఇక్కడ జరిగిందంతా ఏమిటంటే, కనపడుతున్న మైక్ ఉంది, మాట్లాడుతున్నవాడున్నాడు, కానీ మాట్లాడిస్తున్నవాడు మాత్రం కనపట్టలే, అది బ్రహ్మ పదార్థం అన్నారు స్వామి. ఎంత తేలిక చూడండి. స్వామి ఇంకో ఉదాహరణ అనగానే జేబులో ఉన్న ఖర్చీఫ్ బయటకు తీసి, ఇదిగో ఇప్పుడు దీన్ని మీరు ఖర్చీఫ్ అంటున్నారే, ఇందాక నిలువు పోగు అడ్డపోగున్నామే, నిలువు పోగులన్నీ జారవిడవండి, ఏం మిగులుతాయి? అడ్డమన్నీ పడిపోతాయి. నిలువు అడ్డము ఒక్కటైపోయిన తర్వాత ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. ఏది కల్పితంగా, ఏది వస్తువుగా, ఏది చిత్రంగా మనకు కనిపిస్తున్నదో దానిని, ఆ వస్తువుని నిత్యం అనుకుంటున్నాం. అందుకే దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఈ దేశము కాలము కలనము, అంటే కలనం అంటే వస్తువు, కాలము అంటే టైం, దేశము అంటే స్పేస్. హీ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అంటాం భగవంతుణ్ణి. అంటే కాలము ఆయనే, కాలాతీతము ఆయనే. అందుకనే కాలత్రయాతీతాయ నమః, గుణత్రయాతీతాయ నమః, అవస్థాత్రయాతీతాయ నమః. అంటే మూడు అవస్థలు ఆయనకి లేవని కాదు, మూడు అవస్థల యందు నువ్వే ఉన్నావు, లేనిది మేమే, ఉన్నది నీవు. ఆ నీవుని ఎక్కడ పట్టుకోవాలంటే మాకు అలవాట్లేక అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి బయట వెతుకుతున్నామయ్యా, ఉన్నదంతా లోపలే ఉన్నది. కనుకనే నాలుగు మహావాక్యాలని సత్యసాయి భగవానుడు, నాలుగు వేద మహావాక్యాలని, మహాపరిసత్యాలని ఈ ప్రపంచానికి బోధగా సందేశంగా అందించారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఈ నాలుగు భారతీయ తత్వశాస్త్రంలో మకుటాయమానమైనటువంటి ఈ నాలుగు మాటలు, ఈ నాలుగు వాక్యాలు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనుకో. మనం అనుకోలేం గనక స్వామి ఏమన్నారంటే దివ్యాత్మ ప్రేమాత్మ అని పిలిచారే తప్ప మనల్ని రూపనామములతో కూడినటువంటి దేహాన్ని ఆయన సంబోధించలేదు. ఇక రెండవది, అయం ఆత్మా బ్రహ్మ, నేను బ్రహ్మమునై ఉన్నాను. నేను బ్రహ్మమునై ఉన్నానంటే నేను ఒక్కనే కాలే, అంతా బ్రహ్మమై ఉన్నది. బ్రహ్మము కాని ఒక వస్తువు లేదు. చెట్టు, మిట్ట, గుట్ట, పుట్ట, పాము, పసరము, లేకపోతే పశువు, ఆకాశము, శూన్యము, పూర్ణము, గాలి, పంచభూతాలు అంతా బ్రహ్మమయమై ఉన్నప్పుడు నీకు ప్రత్యేకంగా నీవు ఎట్లా ఉన్నావు? కనుక ఒక ఉనికి, ఒక అస్తిత్వము, ఒక వ్యక్తిత్వము, ఒక అహము, ఒక మమకారము నాశనం కాగలిగినట్లయితే, మనోనాశనం కలిగినట్లయితే, చిత్తవృత్తి నిరోధకం గనక జరిగినట్లయితే, నీవు యోగివై, నీవు పూర్ణుడివై, నీవు దేహాతీతమైనటువంటి ఒక ఆత్మవై, నీవు నీ అంతట నీవే అనుభవాన్ని పొందగలుగుతావు. అయితే ఈ అనుభవాన్ని రెండు, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని అన్న తర్వాత ఎలాగా అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, నేను మాట్లాడగలిగినా, మీరు వినగలిగినా, వారు పాడగలిగినా, మరొకరు జ్యోతి వెలిగించగలిగినా, ఇదంతా కూడా ఏమిటి, దీని వెనక ఏమున్నదని విచారణ గనక చేసినట్లయితే ప్రజ్ఞానం బ్రహ్మ. స్వామి దీన్ని మూడు మాటలతో విభాగీకరించారు. ఒకటి విజ్ఞానము, రెండవది సుజ్ఞానము, మూడవది ప్రజ్ఞానము. విజ్ఞానం మనకు అనేక శాస్త్రాలు వచ్చు, తెలుసు. మనకి అనేక శ్లోకాలు, పద్యాలు ఎన్ని కావాలంటే అన్నీ తెలుసు. కానీ ఇన్ని తెలిసినటువంటి నీవు జ్ఞానివి కావు, నీవు విజ్ఞానివి మాత్రమే. ఈ విజ్ఞానమయ కోశం నుంచి గనక దానిని సుజ్ఞానం చేయగలిగినట్లయితే, సర్వ ప్రపంచానికి నీవు అందించగలిగినట్లయితే, అది ఈ విజ్ఞాన భూమిక నుంచి సుజ్ఞాన భూమికలోకి వెళతావు. దానిలో వివేకము, విచక్షణ, వైరాగ్యము, వినయము అనబడేటువంటి నాలుగు పార్శ్వాలలో నుంచి నీవు ఒక అనుభూతిని పొంది, శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వచ్ఛిష్య బోధయా తత్సత్యం ఆశ్రితావన్. అంటే అయ్యా గురువుగారు, మీకేదన్నా కోరికుంటే చెప్పండి, తీరుస్తామంటాడు. నాకీ ఫలానా కోరికుంది తీర్చు అంటే వాడేం గురువు? వాడు లోకగురువే, వాడు కేవల బాధ గురువే, శోకగురువే. మరి అసలు గురువు ఏమంటున్నాడంటే, నేను నిన్న పొందినటువంటి ఒకనొక అనుభూతిని, అది స్వచ్ఛమైనది, అచ్చమైనది, విస్తృతమైనది, గంభీరమైనది, నాదైనదైన అనుభూతిని అందుకోగలిగిన శిష్యుడు ఒక్కడు దొరికేదాకా నేను ఈ శరీరంలో ఉండాలి. ఇదే ఉంటుంది గురువుగారి కోరిక. నరేన్ వచ్చేదాకా రామకృష్ణ గురుదేవులు దేహంలో ఉన్నారు. నరేన్కి తపస్సంతా ధారబోయిగానే రామకృష్ణ గురుదేవులన్న మాట, నరేన్ నా దగ్గర ఉన్నదంతా నీకు ధారబోసి నేను కడు పేదనైనాను, ఈ స్థితి నాకిష్టం. అంటే అన్నీ ఉన్న నాకు అది స్థితి కాదు, ఏమీ లేనిదే పూర్ణ స్థితి గనక నేను ఈ స్థాయికి చేరుకోవటానికి నీవు సహకరించినందుకు నీకు ధన్యవాదాలన్నారు రామకృష్ణ గురుదేవులు. ఇటువంటి ఒక తపస్సాఫల్యాన్ని, ఒక ఫలితాన్ని పొందినటువంటి నరేన్ అనబడేటువంటి ఆయన వివేకము చేత ఆనందం కలిగింది ఆయనకి. ఆ వివేకం రాగానే ఒక ఆనందం, ఆ ఆనందం కూడా మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, దేవగంధర్వానందము, మానవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్య గర్భానందం దగ్గరకు వెళ్లాడు ఆయన. కనుకనే వివేకము ప్లస్ ఆనందము కలిగి ఆయన వివేకానందుడైనాడు. వివేకానందుడు అయి ఉండిపోలేదు, ప్రపంచానికి తన గురువు నుంచి తాను ఏమి పొందాడో దాన్ని పొందే ప్రయత్నం చేశాడు, ఆ పంచిపెట్టాడు. కనుక ఆయన జ్ఞాని అయినాడు. జ్ఞాని అంటే స్వామి. కనుకనే రామకృష్ణులు గురుదేవులుగా ఉండిపోయారు, వివేకానందులు స్వామి అయినారు. అందుకని వివేకానంద స్వామి అంటే గురువు నుంచి పొందిన దాన్ని మళ్లీ బహుముఖీనంగా ఖండఖండాంతరాలు దాటించినటువంటి పరిపూర్ణ జ్ఞానమూర్తి, విజ్ఞాన స్వరూపమే వివేకానందులు. స్వామి చెప్పింది కూడా అదే. మీరు దేనిని ఇక్కడ పుట్టపర్తిలో పొందారో, దేనిని సత్యసాయి భగవాను నుంచి అందుకున్నానని మీరు ఆనందపడుతున్నారో, ఆ ఆనందాన్ని ఏ రకమైన లాభాపేక్ష లేకుండా, ఏ రకమైన ప్రతిఫలాన్ని కోరకుండా సర్వ ప్రపంచానికి పంచిపెట్టండి. పంచిపెడితే పెరుగుతుంది, దాచిపెడితే పాచిపోతుంది. ఇదొక సందేశం. ఎంత గొప్ప సందేశం చూడండి. దాచుకుని దాచుకుని మనం తిననన్నా తినాలి, తినలేమని పరిస్థితి ఉంది, అవకాశం లేదు, మరొకరికన్నా వెంటనే పంచిపెట్టాలి. దాచిపెడితే పదార్థం చెడిపోతుంది. అక్కడ పదార్థం అంటే మానవ జీవితం. పరమార్థం లేని మానవ జీవితం పశువు కంటే హీనమైనటువంటి జన్మ కాబట్టి అలా కాకుండా స్వామి యొక్క ఈ సందేశం అనేక రీతులలో ఈ ప్రజ్ఞానం అనేటువంటి భూమికలో ఒక కళాకారుడు, ఒక కవి, ఒక పండితుడు, ఒక సంస్కారవాది, ఒక సంస్కరణవాది, ఒక సంస్కృతివాది, వీళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి అంటే, తాము ఈ ప్రపంచాన్నించి ఏం పొందారో మళ్లీ దానిని ప్రపంచానికి పదింతలు చేసి అందించవలసినటువంటి బాధ్యత ఉన్నది గనక అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవాళ ఎవరైనా చూడండి, ఏ కళాకారుణ్ణి తీసుకోండి, ఏ పండితుణ్ణి తీసుకోండి, ఏ కవిని తీసుకోండి, నన్నయ్య భట్టారకుడు అన్నాడు, ఈ తెనుగున మహాభారతాన్ని అంధ్రీకరిస్తున్నా, ఎందుకో తెలుసునా, జగద్ధితంబుగన్ అన్నాడు. హరిహరాద్వైత స్వరూపాన్ని అద్వైత భావన చేసిన తిక్కన్ అన్నాడు, నా మనోభీష్టి సిద్ధించేలాగా, ఈ ప్రపంచానికి ఆనందం కలిగించేలాగా నేను చేస్తాను. పోతనన్నాడు, శ్రీకైవల్య పదం కోసం నే చేస్తున్నానన్నాడు. అంటే వీళ్లంతా కీర్తి కోసం చేయలే, డబ్బు కోసం చేయలే, తమ జన్మను ధన్యం చేసుకోవటానికి, తామున్నటువంటి సమాజాన్ని మాత్రమే కాక రాబోయేటువంటి అనేక తరాలని ప్రభావితం చేసి వాటిని తరింపజేయటానికి కవ్య సృష్టి చేశామన్నారు. మన సమకాలీనంగా విశ్వనాథ వారు కూడా జన్మాద్యపాయము తప్పించుతన్ రామాయణ కల్పవృక్షం రాస్తున్నానన్నారు. జన్మాద్యపాయం మూలమైనటువంటి, మళ్లీ మళ్లీ నాకు జన్మ లేకుండా అపాయం లేకుండా నేను బయటపడాలి అంటే రాముడి కథే రాయాలి, రామకథ రాస్తేనే నా సాహిత్య విన్నాళానికి అది ఒక పతాక స్థాయి, లేకపోతే దానికి సార్థకత లేదు. అలాగే అన్నమాచార్ల వారు, అలాగే త్యాగరాజస్వామి వారు. త్యాగరాజస్వామి వారు వారి కీర్తనలన్నీ కూడా రామదర్శనం కోసం తహతహలాడారు. సంతత రామనామస్మరణాంచితమైన దేహంగా ఆయన దేహమంతా నాదమయమైపోయింది. నాదమన్నా వేదమే, వేదమంటే సామవేదమే, సామవేదమంతా గానమే, గానమంతా కీర్తనే, భగవత్పరమైనటువంటి కీర్తనంతా సమ్యక్ సంకీర్తనమే. కాబట్టి క్రాంత దర్శనం కలిగింది ఆయనకి, శ్రీరామ దర్శనం కలిగింది. ఎంతసేపు కనురెప్ప వాల్చి మళ్లీ ఎత్తేలోగా ఒక్క నిమేషమాత్రం శ్రీరామచంద్రుడు సపరివార సమేతంగా పూర్ణ దర్శనాన్ని త్యాగరాజస్వామి వారి కను. కాబట్టి మనం కూడా రామదర్శనం అంటే ఆత్మదర్శనం, కృష్ణ దర్శనం అంటే ఆత్మదర్శనం, దీన్ని ప్రజ్ఞాన భూమికలో మనం నిలకడ చెందాలి. మనకున్నటువంటి ప్రజ్ఞలన్నీ ప్రజ్ఞానం కావాలి, జ్ఞానముతో కూడిన ప్రజ్ఞలు. ప్రజ్ఞ లేనివాడు లేదు. కళాకారులందరికీ ప్రజ్ఞలుంటాయి. అహం ఎక్కడ ఉండదో అది ప్రజ్ఞానమవుతుంది. అహంతో కూడి ఉంటే కేవలం ప్రజ్ఞగా ఉండిపోతుంది. ప్రజ్ఞతో పాటు శీలం ఉండాలి, శీలంతో పాటు త్యాగం ఉండాలి, త్యాగంతో పాటు ఔదార్యం ఉండాలి, ఔదార్యంతో పాటు ఉదాత్త స్థాయి ఉండాలి. దానిలో నుంచి దేనినైనా ఆహ్వానించగలిగినటువంటి ఒక ఔద్ధత్యం ఉండాలి, ఒక పూర్ణత్వం ఉండాలి. ఇవన్నీ కలిపితే అప్పుడు మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ. కనుక ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ శాస్త్రాస్ ఈజ్ నాట్ జ్ఞాన, ఇట్ ఇస్ అ కేవల విజ్ఞాన. శాస్త్రం మీద అద్భుతమైన ప్రవచనం చేశాం, ఓ పరమాద్భుతమైన ప్రసంగం చేశాం, శ్రోతలంతా ఉర్రూతలుగారు. చెప్పినవాడు జ్ఞాని కాడు, విజ్ఞాని మాత్రమే. జ్ఞానం ఏం చేస్తున్నాడయ్యా? ఏమీ అనటం లేదు, కూర్చున్నాడంతే. మాట్లాడకుండా బోధలే చేస్తాడంటే ఆయన కాన్వాస్ చేయడు, ట్రాన్స్మిట్ చేస్తాడు. వినటానికి వచ్చినవాడు మౌనంగా ఉన్నాడు, అనటానికి వచ్చినవాడు మౌనంగా ఉన్నాడు. ఇద్దరూ ఆ మౌన భూమికలో గురువు నుంచి శిష్యుడికి, అంటున్నవాడి నుంచి అంటే బౌద్ధ నుంచి శ్రోతకి నెమ్మదిగా అందుతుంది. నిజమేనా ఈ ట్రాన్స్మిషన్ ఎలా జరిగిందా అంటే, భగవద్గీత కేవలం 3:28 శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ట్రాన్స్మిట్ చేశాడు, ట్రాన్స్ఫర్ చేయలే. ఆ ట్రాన్స్మిషన్ అతి వేగంగా జరిగిపోయింది. మనం చెప్పుకున్నట్లుగా గంటలు గంటలు ఆయన చెప్పాడా? చెప్పలే. అవతల యుద్ధం ప్రారంభం కావాలి, మనస్సును నిర్మలం చేయాలి, దాన్ని నిశ్చితం చేయాలి, నిర్వీర్యమైనటువంటి వైక్లభ్యంతో ఉన్న మనస్సును సంసిద్ధం చేయాలి, శోభితం చేయాలి, జ్ఞాన మార్గంలో నడిపించాలి, వాణ్ణి యోగిని చేయాలి. ఇన్ని పనులు శ్రీకృష్ణ పరమాత్మ ఆ 3:28 పూర్తి చేశాడు. కనుకనే అక్కడ ఆయన్ని యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మ తిర్మమ. అటువంటి బౌద్ధ ఇటువంటి శిష్యుడు, అటువంటి గురువు ఇటువంటి శిష్యుడు, అటువంటి ఆచార్యుడు ఇటువంటి అంతేవాసి, అటువంటి భగవంతుడు ఇటువంటి భక్తుడు ఒక చోట కూడి ఉంటే ఎవరికి లాభము అంటే, అంటున్నవాడికి లాభం లేదు, నిజానికి వింటున్నవాడికి లాభం లేదు. ఎవరో ఇలా అన్నారట అని విన్నవాడు 10 మందికి చెప్పినప్పుడు అది సర్వ ప్రపంచానికి ప్రసారమవుతుందే, అది నిజమైనటువంటి ఉపాసన. ఆ ప్రజ్ఞానం బ్రహ్మలో నుంచి నెమ్మదిగా తత్వమసి, తత్త్వం అసి, దేనిని గురించి నేను ఇన్నాళ్లు ఆలోచించానో, దేనిని గురించి ఇన్నిన్ని మాటలు అనుకున్నానో, దేనిని పొందాలని అనేక శాస్త్రాల మీద పట్టు సాధించానో, ఎంత అనుష్ఠాన మార్గంలో నిష్టగా ఉన్నానో, ఉపవాసము ఉపాసన అనబడేటువంటి మార్గాలు ఎంచుకున్నానో, దేహాన్ని మనస్సుని దగ్ధం చేసుకోగలిగానో, ఇన్ని జరిగిన తర్వాత నాకు ఒక్క స్పృహ కలిగింది, తత్ త్వం అసి, అదే నేనై ఉన్నాను అని మనం అనుకోవాలి, అదే నీవై ఉన్నావు అని గురువు అనుకోవాలి. అందుకనే సత్యసాయి భగవానుడు తత్వమసి గురించి భారతీయమైనటువంటి ఒక భావనని విశ్వజనీనమైనటువంటి భావనలో భాషలో యు ఆర్ మీ ఐఆమ్ యు అన్నారు. యు ఆర్ మీ, నువ్వు నేను, నువ్వే నేను, అంతేకాదు నేను నువ్వే, మనిద్దరికీ భేదం లేదు. ఎప్పుడు నాకు మీ యందు ఎట్టి భేదభావం లేదో, మీకు కూడా నా యందు అట్టి భేదభావం లేనప్పుడు మనిద్దరం ఒక్కటవుతాం. ఈలోగా జరిగేదంతా అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, చిట్ట చివరికి తత్వమసి. ఇక్కడ స్వామి సందేశం వెనక ఇంత బలవత్తరమైనటువంటి ఒక భారతీయ సిద్ధాంతం పరచుకుని ఉన్నది. ఈ మూల సిద్ధాంతాన్ని ఎరగకుండా ఏవో స్వామి చెప్పిన నాలుగు మాటలు మాట్లాడుకుని వెళ్లిపోవటానికి కలిసిన వాళ్లం కాదు. ఎందుకంటే స్వామి అనగానే మహామహిమాన్విత మూర్తిగా కొన్నాళ్లు, మహిమలు చేసిన మహిమాకాండకారకుడుగా కొన్నాళ్లు, ఈ సమాజాన్ని సంస్కరించే దిశగా సాగించినటువంటి ఒక సంస్కర్తగా కొన్నాళ్లు, విద్యా వైద్య రంగాలని సమున్నత స్థాయిలో చేసినటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి సేవాకృతి బోధాకృతిగా మనం అనుకున్నాం, ప్రేమాకృతిగా మనం భావన చేశాం, కరుణాసముద్ర శ్రీరామ అంటూ సాయిరాముణ్ణి పాడుకున్నాం. ఇది మాత్రమే కాదు, స్వామి మాటల వెనక బోధనల వెనక దాగినటువంటి ఈ మహా ఉపనిషత్తులు వేదాలు, దాని వెనక దాగినటువంటి పరమ మార్మికమైనటువంటి మహాపరిసత్యాలని మనం అర్థం గనక చేసుకోకపోయినట్లయితే, ఒక అవతారమూర్తితో కలిసి కూడి ఉండి దర్శించి స్పర్శించి సంభాషణ చేసినటువంటి మనం మన ఈ జన్మని పూర్ణంగా అనుభవించనట్లే లెక్క. ఎందుకంటే రామావతారం కాలంలో అందరూ రాముణ్ణి చూడలే, అందరూ రాముడితో మాట్లాడలే, అందరితో రాముడు మాట్లాడలే, ఆ ఎదురైన వారిలో కొందరితో ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణ పరమాత్మది అంతే, సత్యసాయి భగవానుడు దానికంటే భిన్నం కాదు. వచ్చిన వారందరితో మాట్లాడారా? మాట్లాడలే. కాని స్వామి ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆ మాటలలో సారాన్ని మనం ఎలా గ్రహించాలి, ఆ గ్రహించిన సారాన్ని మన జీవితంలో ఎలా సమన్వయం చేయాలి, అనుసంధానం చేయాలి, అనుష్ఠానం చేయాలి, ఆత్మావలోకనం చేయాలి, ఆచరణాత్మకం చేయాలి, అనుసరణీయం చేయాలి, అనుభవాన్ని పొందాలి అన్నవే మన ముందున్నటువంటి ప్రశ్నలు. గనక సత్యసాయి భగవానుడి యొక్క సందేశాన్ని అనేకం ఉన్నాయి, కొన్ని వేలున్నాయి, కానీ మనకు కావలసినవి ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి నాలుగు మాటలు నాలుగు రోజులు, రోజుకొక్కటిగా చెప్పుకోవాలి. ఒకటి హెల్ప్ ఎవర్, రెండవది హర్ట్ నెవర్, మూడవది లవ్ ఆల్, నాలుగవది సర్వ్ ఆల్. ఈ నాలుగు వేద మహావాక్యాలు, వేదాలలో నుంచి పుట్టిన మాటలేవి. కత్తి ఈవేళ భాషలో మనకు వేద ప్రామాణికంగా చెప్పినవే తప్ప వేద భాషలో చెప్పబడినవి కాదు గనక అవి కావేమో అని మనం అనుకుంటాం, కాని నిజానికి అవే. అందుకనే ఒకసారి ఒక శివరాత్రి లింగోద్భవం అయిన తర్వాత స్వామి, ఎంత బాగుందో స్వామి మహాసుందర దృశ్యం, ఆ దృశ్యం చూసే మేము తరించాము అంటే స్వామి అన్నారు, ఏదో ఏడాదికొక్కసారి వచ్చే శివరాత్రి నాడు స్వామి శరీరంలో నుంచి ఏర్పడేటువంటి లింగోద్భవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారే, స్వామి నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క లింగం కాదా అన్నారు. దానికి అబ్బుర పడరేమి అన్నారు, ఎందుకంటే వాక్కు అగ్నిస్వరూపం, మూలాధారంలో ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చేప్పటికీ, అంటే కంఠస్థానానికి వచ్చేసరికి అది ఒక భాషని, భావాన్ని, సంస్కారాన్ని, ఒక ఔద్ధతిని, ఒక పూర్ణత్వాన్ని, ఒక గాంభీర్యాన్ని, ఒక వాస్తవాన్ని, ఒక యథార్థ స్థితిని, ఒక సత్యాన్ని, ఒక మహాపరిసత్యాన్ని ఆవిష్కరించుకుని మాటగా బయటకొస్తుంది. అందుకే సత్యసాయి భగవానుడన్న మాట ఇదేమి తోలు శరీరమా తాలుమాట బయటకు రావటానికి, ఇది దివ్యమైన శరీరం, ఇది అంటే ఆయనదని కాదు మనందరిది కూడా. కానీ మనం ఆ స్థాయికి ఎదగాలి. ఇంకా మిరకిల్స్, ఇంకా ఏవో అద్భుతాలు, ఇంకా ఏవో స్వామితో మనకున్న పర్సనల్ రిలేషన్స్, ఎంతకాలం పాడిన పాట ఎంతకాలం పాడతాం, అది ఎవరికి కావాలి? కావలసిందేమిటంటే రాముడు ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో, శ్రీకృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అంటూ ప్రతి యుగంలో నన్ను నేను సృజించుకుంటాను, అనేటువంటి ఒక ప్రమాణము ప్రతిజ్ఞ ఎట్లా చేశారో, అహం సత్యబోధక అన్నటువంటి స్వామి మాటని ప్రమాణంగా మనం తీసుకుని గనక విచారధారలోకి వెళ్లగలిగినట్లయితే, స్వామి కంటే ముందు వచ్చినటువంటి సర్వావతారాలు చెప్పిన వాటిని ఇవాళ స్వామి దాన్ని ఆధునికీకరణం చేశారు. ఒక మాధవ స్థాయిని మానవీయ స్థాయికి తీసుకొచ్చారు. అందుకే స్వామి మన మనస్సులో ఏదైనా ఒక ఆలోచన గనక పుడితే దానిని ముందు హ్యూమనైజ్ చేయండి, తర్వాత డివినైజ్ చేయండి, ఆపై స్పిరిచువలైజ్ చేయండి, మానవతా పరిమళాన్ని దానికి అద్దండి. మానవత్వం గనక లేకపోతే నీవు ఎంత గొప్పవాడివైనా ఈ ప్రపంచానికి అక్కర్లేదు. అందుకే స్వామి సందేశంలో ఒక మాట, దిస్ కంట్రీ డజంట్ నీడ్ గ్రేట్ మెన్ ఎలోన్, దిస్ కంట్రీ అబ్సల్యూట్లీ నీడ్స్ గుడ్ మెన్. అంటే ప్రపంచంలో, ఈ దేశానికి, ప్రపంచానికి కావలసింది గొప్పవాళ్లు కాదు బంగారు, మంచివాళ్లు కావాలి. ఎందుకంటే గొప్పవాళ్లంతా మంచివాళ్లు కారేమో, కాకపోవచ్చు కూడా, కానీ మంచివారందరూ గొప్పవారే. వారి వలన ఈ సమాజానికి ఏ చెడుపు ఉండదు, ఏ రకమైన హాని ఉండదు. సర్వహితమైన, సర్వసమ్మతమైన, సర్వశ్రేయోదాయకమైన, సర్వజన మనోల్లాస పులకిత పుంభణమైన, పూర్ణమైనటువంటి ఒక దివ్యత్వం ఎక్కడ ఆవిష్కరింపబడుతుందో అటువంటి వాడు ఉత్తముడుగా మనం భావన చేయాలి. మాధవుడి వలె సంచారం చేయాలి, మాధవుడి వలె ఆలోచించాలి, మాధవుడి వలె జీవితాన్ని గడపాలి, మాధవుడి వలె ఇంకొకరిని ప్రభావితం చేయాలి, మానవుడి వలె అందరినీ ప్రేమించగలగాలి, మానవుడి వలె అందరి యొక్క ప్రేమని పొందగలగాలి. ప్రేమించటం ఒక ఎత్తు, ప్రేమ పొందటం రెండవ ఎత్తు. ప్రేమించటం స్వభావం అయితే ప్రేమించబడటం భాగ్యం, అది సౌభాగ్యం. ఆ సౌభాగ్యస్థితిని అందుకోమనే సత్యసాయి భగవానుడి యొక్క ఈ 86 సంవత్సరాల దివ్య చరిత్ర మనకి చాలా స్పష్టంగా చెప్తున్నది. ఏదైనా ఎట్లా ఉన్నా ఇక్కడున్న మనందరం మనతో పాటు స్వామి యొక్క ఆవరణంలోకి వచ్చినటువంటి కోటానుకోట్ల మంది ఈ మానవ జాతి అదృష్టం చేసుకున్నది. ఎందుకంటే ఒక మహా అవతారమూర్తితో మనం కలిసి జీవించాం, దానికి మించినటువంటి పుణ్యం మరొకటి ఉందని నేను భావించను. అలాగే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య వాణిని మన భాషలో మనం విన్నాం, మిగతావన్నీ కూడా సంస్కృత భాషలో రాయబడ్డవే గాని అవి అనబడ్డవి కాదు, వినబడ్డాయి. స్వామి ఇదే భాషలో, ఆయనకి భాష రాకాదు, ఇంగ్లీషులో, ఫ్రెంచ్లో, జర్మనీలో, జాపనీస్లో వారందరూ వచ్చి ఆయన్ని దర్శనం చేసుకున్నారు, వారందరితో మాట్లాడారు. అందుకే స్వామి చెప్పింది, ఇవన్నీ ప్రాదేశికమైన వప్ప అసలు విషయం ఒకటి ఉంది, ఇట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్. అది గనక ఉంటే అన్ని తర్జుమా అయిపోతాయి ఆటోమేటిక్ గా అన్నారు. మనం కూడా హృదయ భాష ఎట్లా ఉన్నదో నేర్చుకోవాలి. అలాగే మూడవది, స్వామిని తాకాం, స్పర్శించాం. పరమాత్మ దేహాన్ని తాకటం అంత తేలికైన విషయం కాదు. మనం ఒక స్విచ్ గనక నీళ్లు ఒక చుక్క తగిలితే షాక్ కొడుతుంది కదా, మరి సర్వదేవతాతీత స్వరూపమన్న స్వామిని తాకితే షాక్ కొట్టాలిగా. మనల్ని షాక్ ప్రూఫ్ చేసిన తర్వాతనే, ఫుల్ ప్రూఫ్ చేసిన తర్వాతనే స్వామి తన దగ్గరకు తీసుకుని ఆ స్పర్శన అనేటువంటి ఒక యోగాన్ని అనుగ్రహించారు. కనుకనే స్వామి పాదం మెత్తన, స్వామి స్పర్శ చల్లన, స్వామి యొక్క ఆ పాద సంస్పర్శనలోనే శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్యరేఖాదభిరంచితాభ్యాం నమో నమ సద్గురుపాదుకాభ్యాం అనేటువంటి ఆ గురువందనాన్ని, గురుపాద నమస్కారాన్ని పొందగలిగినటువంటి భాగ్యశాలురం కాగలిగాం. ఈ మూడు పొంది కూడా స్వామి ఒక సేవా మార్గాన్ని, ఒక ప్రేమ మార్గాన్ని ఈ ప్రపంచానికి సర్వవేద సమ్మతంగా సప్రమాణికంగా మనకు ప్రకటన చేసినప్పుడు, ఈ 72 సంవత్సరాల అవనీ సంచారంలో బోధాకృతిలో పరచి తెరచి మనందరికీ చెప్పినప్పుడు, చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా గనక మామూలుగానే జీవించినట్లయితే నిజానికి జన్మ చరితార్థం కానట్టే లెక్క. ఏమున్నది? అందుకనే భగవంతుణ్ణి గురించే ఏ ప్రసంగమైనా అది ప్రసంగము కాదు, అది ఉపన్యాసము కాదు, అది ప్రవచనం. భగవద్వాణి మరొక రూపంలో, మరొక దేహం ద్వారా తానే అంటాడు, తానే వింటాడు. అందుకనే రాముణ్ణి గురించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీరామకరణామృతంలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి ప్రమాణం చేశారు. రాముణ్ణి గురించి తెలుసుకోవాలి అంటే ఎట్లా అంటే, రామాయణం చదివేయండి అంటాం మనం. శంకరుల లాన్లా, జానాతి రామ తవ నామ రుచిం మహేశో జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం జానాతి దోర్బల పరాక్రమమీశ చాపో జానాచ్చ మోఘ పటుబాణగతి పయోనిధి. అంటే ఏం లేదు, జానాతి రామ నీ నామం రుచి ఎవరికి తెలుస్తుందో తెలుసునా? కైలాసంలో ఉండేటువంటి మహేశ్వరుడికి తెలుసు. ఆయన రోజూ నీ నారాయణ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటాడు, రామా 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 అనుకుంటాడు. ఆ అనుకునేవాడు ఎవరో తెలుసా? శివుడు. అందుకనే నారాయణ మంత్రంలోని రా, నమశివాయలో మా, రెండూ కలిపి రామమైనావయ్యా. జానాతి రామ తవ నామ రుచిం మహేశో జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. నీ చరణ ప్రభావం తెలియాలి అంటే ఎవరిని అడగాలో తెలుసునా? సీతమ్మ వారిని కాదు, ఆంజనేయుణ్ణి కాదు, మరొక భక్తుణ్ణి కాదు, నీ తమ్ముడైన భరతుణ్ణి కాదు, అహల్యాదేవిని గనక అడిగితే ఆమె చెబుతుంది, వస్తూ వస్తూనే జడమంతా చైతన్యం చేశావు కదా అని. ఇక రెండవది, నీ బాహుబలం తెలియాలి అంటే ఎవరిని అడగాలి అని. ఈ తాటకాది అనేక రాక్షసుల్ని సంహారం చేసిన నీ భుజాలు ఎంత గొప్పవి అని అనుకుంటే ఎట్లా? జానాతి దోర్బల పరాక్రమమీశ చాపో. విరిగిపోయిన శివధనుస్సు దగ్గరకెళ్ళి, ఓ శివధనుస్సా నువ్వు ఎలా విరిగావు అంటే రామ బాహుబలం చేత అని చెప్తుంది, దాన్ని అడగండి. అలాగే రామబాణం యొక్క గొప్పదనం తెలియాలంటే వారధిని నిర్మించేటువంటి వేళ దర్శనం కోసం తహతహలాడి అడ్డుపడి రామబాణానికి ఆహుతి కాబోయినటువంటి ఆ సముద్రుణ్ణి అడగండి. అంటే ఇటు సముద్రుడు, శివధనుస్సు, అహల్యాదేవి, ఇటు పరమశివుడు, ఈ నలుగురు మాత్రమే నీ దివ్యశక్తిని గురించి చెప్పగలరు. అయితే అది రామపరమైతే సత్యసాయి రాముణ్ణి గురించి చెప్పటానికి ఎవరు చెప్పగలరు అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే ఎవ్వరూ చెప్పలేరు. ఆయనే మరొకరిని ఆవహించి చెప్పగలరు తప్ప ఆయన ఇతమిద్ధమని చెప్పడానికి ఎవరి శక్తి చాలదు గనక, ఓ పరమేశ్వర స్వరూపమైన సత్యసాయి భగవానుడా, నీవు మాయందు ఆవేశించి ప్రవేశించి నీ యొక్క దివ్య మహామహిమాన్వితమైనటువంటి సందేశామృతాన్ని మాకు చిలకరించవయ్యా, మాటలతో పలకరించవయ్యా, గానంతో పల్లవించవయ్యా అని ప్రార్థించగలిగినటువంటి ఒకనొక స్థితికి మనందరినీ స్వామి పరమోదాత్తమైనటువంటి స్థాయిలో సంచారం చేయిస్తారు. ఆ సందేశం అమృతమయం. ఆ సందేశం సందేశామృతం అంటే అదో పాలు పెరుగు అటువంటి పంచామృతాలని కాదు, అమృతము, మృతి లేనిది, నాశనమెరుగనిది, ఆత్మస్వరూపమైనది, కాలాది అవచ్ఛిన్నమైనది, అపరిణామమైనది, అప్రమేయమైనది, అచ్చతెలివిగా ఉన్నటువంటి ఆ సందేశము సమదేశంగా, దానియందే ఉపదేశ ఆదేశాలు ఇమిడి ఉన్నటువంటి ఒక మహాత్రిపుటిగా మనం భావన చేయగలిగినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క సందేశము రాబోయేటువంటి ఈ అనంత కాలానికి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి జ్ఞాన భూమికగా, సుజ్ఞాన ప్రజ్ఞాన వేదికగా భాసిల్లుతుందని, స్వామిని స్వయంగా దర్శించి అనుభవించినటువంటి మనం స్వామి జీవితంలో అంటే అవతారంలో జరిగిన అనేకానేకమైన సంఘటనల అన్నింటినీ కూడా సమన్వయ సమాహారం చేసుకుంటూ ఇటు స్వామి యొక్క అవతార వైభవాన్ని, స్వామి యొక్క దివ్య లీలామృత వైభవాన్ని, దానితో పాటుగా ఈ సందేశామృతాన్ని క్షీరసాగరమధనం చేసుకుని అమృతాన్ని పొందేటువంటి దిశగా సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనకు ఆ సంపూర్ణ అనుగ్రహాన్ని వరదానం చేయవలసిందిగా స్వామిని ప్రార్థిస్తూ, నేనే పుష్పము నీవే సౌరభము తండ్రి, లోకలోకాంతర ప్రాణముల్ పలు శ్రీదళములై విరియగా, ఈ నీనా నడుమ యుగాంతర స్థిర మహానిర్మాణ సూత్రముగా, నేనే నీవై వెలిగిపోయదము తంత్రీనాదరమ్యాకృతి. ఒక పుష్పాన్ని ఆశ్రయించినటువంటి పరిమళంలా నీవు, ఒక వీణని ఆశ్రయించినటువంటి నాదంలా నీవు, నేను ఒక అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ హృదయంగమ స్థాయిలో పరమచరమ రమణీయమైనటువంటి భావనలో ఒకరికి ఒకరమై ఇద్దరంగా కనిపించిన మనం ఈ ద్వైతంలో నుంచి పూర్ణాద్వైత భావనలోకి చల్లగా ప్రశాంతంగా హాయిగా ప్రసన్నంగా పారమార్థికంగా కరుణాస్ఫోరకంగా ఆనంద సంధాయకంగా ఆనంద రసతుందిలంగా మన ఈ ప్రయాణం సహప్రయాణమై సాగుగాక. అదే సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై. సాయిరాం.